ఒక భార్యాభర్త, భార్యాభర్త అవుతున్నారు ఒక అమ్మాయి అబ్బాయి, ఇద్దరూ మగవాళ్ళే కర్మ, ఇద్దరూ కుంటివాళ్ళే. అంటే నడవలేరు, నడిచి సప్తపది లేదు, మాట్లాడి సప్తపది లేదు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ బదులుగా వాళ్ళని అగ్ని చుట్టూ తిప్పేవాళ్ళు కావాలి, వాళ్ళ బదులుగా మంచి దంపతులు రావాలట. ఆ దంపతులు పెళ్ళయి కనీసం 25 ఏళ్ళు గడిచిన వాళ్ళు అయి ఉండాలట. వాళ్ళ బదులుగా శపథం చేసేవాడికి మినిమం 25 ఏళ్ళు ఉండాలట. అంటే ఎక్కువ కాలం పెళ్ళైనటువంటి దంపతులు అయితే, ఐకమత్యంతో ఉన్న వాళ్ళైతేనే దీనికి మనకి వస్తారు. ఇవాళ పొద్దున పెళ్ళై సాయంకాలం పెటాకులు వచ్చుకునేవాడు పనికిరా. చక్కగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటాయి. ఇక్కడికి వచ్చాక చాలామంది మా పెళ్లి రోజు జరిగిందండో అని ఆనందంగా చెబుతూ ఉంటారు. 30 ఏళ్ళు అయ్యిందండి, 40 ఏళ్ళు అని ఎంత గర్వంగా ఉందో. ఇప్పుడు 10 ఏళ్ళు గడిచిందంటే పెళ్ళయ్యి అదొక పెద్ద పండగే. ఎందుకంటే కలియుగం కదా, 10 ఏళ్ళు హాయిగా గడిపారు. కానీ మా కాలంలో అలా ఉండేది కదా, మరి ఒకసారి పెళ్ళయిందంటే యావత్ జీతం అదే మొగుడు అదే భార్య అనమాట. పండగ పూటైనా సరే ఇంకో పూటైనా సరే భర్త భర్తే. ఏం మార్పు వస్తుందండి, కాలం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నట్టుగా భగవంతుడు మళ్ళీ అనుగ్రహించాలి. చక్కగా రాముడు సీతల్లా కలిసి ఉండాలి, కృష్ణుడు రుక్మిణిలా కలిసి ఉండాలి. మళ్ళీ కృష్ణుడు రుక్మిణి సత్యభావం తీసుకురాకూడదు వీడు, అలా కలిసి ఉండాలి, ఆత్మీయతతో ఉండాలి, ధర్మమూర్తులై ఉండాలి. అప్పుడు ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. నేను ఎప్పుడైనా తగాదా పడిన దంపతులు చూస్తే బాధ అనిపిస్తుంది అనమాట. భార్యాభర్తలు ఎంత ఐకవత్యంతో ఉంటే మాలాంటి వాళ్ళకి అంత ఆనందం అనమాట. ఎప్పుడు భార్యాభర్తలు కలిసి వచ్చి దండం పెట్టినా, ఇద్దరు కలిసి ఎక్కడికైనా తీర్థయాత్రలకు వచ్చినా, అమ్మాయ అనిపిస్తుంది అనమాట, మళ్ళీ మన ధర్మం నిలబడుతుందని. అంతేగాని మీకు మీరే మాకు మేమే అని భార్యాభర్తలు ఇద్దరు ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోతే మాలాంటి వాడికి ఏం ఆనందం వస్తుందండి. లోకమంతా కలిసి ఉంటే వచ్చే ఆనందం, పిల్లలు తల్లిదండ్రుల్ని పూజిస్తే ఆనందం, తల్లిదండ్రులతో పిల్లలు కలిసి ఉంటే ఉన్న ఆనందం, ఆ ఆనందమే వేరు. అందువల్ల లోకాహ సమస్తాహ సుఖినః భవంతు అంటే ఇదన్నమాట. అందువల్ల మహాత్ముడు ఏంటంటే ఇక్కడ వాళ్ళ చేత సప్తపతి చేయించాడు, 7 మాటలు చెప్పించాడు, చేయించి పెళ్లి చేశాడు. ఇద్దరు రూపం పొందిన వాళ్ళే, ఇద్దరికీ సౌందర్యం ఉన్నది, ఇద్దరికీ యౌవనం ఉన్నది, ఇద్దరికీ మనస్సులు కలిసాయి, ఇద్దరికీ పాండిత్యం ఉన్నది. అన్ని లక్షణములు ఆ ఇద్దరికీ ఒకే రకమైనవి. సాధారణంగా భార్య బంగారపు రంగులో ఉంటే భర్త ఏమో ఏదో రంగులో ఉంటాడు, కాటిక రంగులో. కాకి లాంటి భర్తకి బంగారం లాంటి భార్య ఏం బాగుంటుంది, కాకి ముక్కుకి దొండ పండు దండగా. అలాగే భర్త ఏమో నాలా మంచి అందంగా ఉంటే దిక్కుమాలిన భార్య వస్తుంది ఒక్కో చోట. అలా కాకుండా అట అనుపమ రూప యౌవన మదాలస అన్నాడు. అందుకని సాటి లేని రూపాలు ఇద్దరివి, ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినట్టు ఉన్నారు. ఇద్దరిది బంగారపు రంగే, ఇద్దరిది బంగారం లాంటి మనస్సు, ఇద్దరికీ విద్యలు ఉన్నాయి, ఇద్దరికీ సంగీతం వచ్చు, ఇద్దరికీ కూడా అన్ని అభిరుచులు ఒకటే. భార్యకి కాకరకాయ ఇష్టమై భర్తకేమో దొండకాయ ఇష్టమైతే ఎంత కష్టం. ఇద్దరికీ అభిరుచులు కూడా ఒకటేటండి. అసలు భార్య భర్తలు ఇద్దరికీ తీపి ఇష్టం అయితే ఆహాహా, అటువంటి దంపతులు ఎంత అదృష్టవంతులు. అదేంటో తెలియదు, నా దగ్గరకు మొన్న దంపతులు వచ్చారు, భార్య ఏమో ఎప్పుడూ కాకరకాయ కూరే వండుతుందట, ఈయనకి తీపి ఇష్టంట. అలా కష్టం కాబట్టి అన్ని ఐకమత్యంతో ఉండడం భగవంతుని యొక్క అనుగ్రహం. ఎక్కడో పూర్వజన్మ సుకృతి ఉంటే అలాంటి దంపతులు ఉంటారు. ఒకవేళ లేకపోయినా అలవర్చుకోండి. ఒక మాట చెప్పారు ఇక్కడ పురాణాల్లో, ఏమని, పెళ్లికి ముందు భార్య ఓ చోట భర్త ఓ చోట పెరుగుతారు, ఎవరి అభిరుచులు వాళ్ళవి. కానీ పెళ్ళయ్యాక ఏం చేయాలన్నమాట, 3 ముళ్ళు ఎందుకు వేస్తున్నారో తెలిసిన, ధర్మేచ, ఇద్దరూ కలిసి ధర్మమును ఆచరించండి. ఇద్దరూ కలిసి ఏ ధర్మమైనా ఇద్దరు కలిసే చెయ్యాలి. అర్ధేచ, డబ్బు ఇద్దరూ కలిసి ఖర్చు పెట్టండి. నేను ఉద్యోగం చేస్తున్నాను, నా డబ్బు నాది, నీ డబ్బు నీది అనకూడదట. ఇద్దరి డబ్బు చోట పెట్టి ఈ డబ్బుని ఇద్దరూ కలిసి అనుకుని ఖర్చు పెట్టాలి. ఇంకా కామేచ, 3వది కోరిక, ఏ కోరిక వచ్చినా ఈ ఇద్దరు కలిసే తీర్చుకోవాలి. భార్యకి గారెలు ఇష్టం, భర్తకి ఇడ్లీయే ఇష్టం, అప్పుడు ఏం చేయాలి, ఏమండి మన ఇద్దరం గారెలు ఇడ్లీ వేసుకుని చెరో గారి చెరో ఇడ్లీ తిందాం, లేదా మీకోసం ఇవాళ ఇడ్లీ రేపు పొద్దున్న నా కోసం గారెలు తినండి అని సర్దుకోవాలి. అంతేగాని నాకు గారెలు ఇష్టం కనుక నేను గారెలే చేస్తా, నువ్వు ఇడ్లీ తినడానికి వీల్లేదని ఈవిడ అనకూడదు, నాకు ఇడ్లీ ఏ చెయ్యని ఈయన అనకూడదు, అలా సర్దుకోవాలట. ఇలా అన్ని కోరికల విషయంలో ఇద్దరూ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. అందుకని 3వ ముడి కామేచ, 3 ముళ్ళే, మోక్షేతి లేదు. మన పైచ్యం పెరిగి మోక్షేచి అని కూడా ఈ మధ్యన మంత్రాల్లో జరుస్తున్నారు. కానీ ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్యం అనగానే నా అతిచరామి, అది నాతిచరామి అంటే, అతిచరామి అంటే నిన్ను దాటి వెడతాను, నీ చెప్పిన మాట వినను అనడానికి అతిచరామి అనాలండి. కాబట్టి పెళ్ళిలో అతిచరామి అన్నామా, నీ మాట విన్నని అర్థం. నా అతిచరామి, నాతిచరామి అంటే నిన్ను దాటి వెళ్ళను. ఓ భార్యామణి, ధర్మ అర్థ కామములలో నీ మాట వింటాను, నిన్ను దాటి వెళ్ళను. ఆవిడ కూడా నేను ఈ మూడింటిలో నిన్ను దాటి వెళ్ళను అనాలి. మోక్షం దగ్గర నిన్ను దాటి వెళ్ళడానికి అనడానికి వీల్లేదు. ముక్తి ఆవిడకి వాడు వెతుక్కోవలసిందే. ఏకో నారాయణ ముక్తి దగ్గర, అక్కడ మాత్రం ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. అందుకని ఈ మూడింటికి సంబంధం కనుక మూడు ముళ్ళు మంత్రశాస్త్రంలో చెప్తారు. ఈ మూడు ముళ్ళు వేసుకుని అన్ని రకాలుగా కలిసి ఉండాలి. కానీ వీళ్ళకి అన్నీ తెలియకుండానే కలిసే, అంత అపూర్వంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత తుంగురుడు, నేను వెళ్ళిపోతున్నాను, నా చేత్తో పెళ్లి చేశాను, యావజ్జీవితం ఐకమత్యంతో ఉండండి, ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వండి, ఒకరి కోసం ఒకరు జీవించండి, ప్రాణంలో ప్రాణంగా, శరీరంలో శరీరంగా, భావంలో భావంగా జీవించండి అని వెళ్ళిపోయాడు. అప్పుడు కొండల మా నాన్నగారు వచ్చారు, పెళ్లి జరిపించారు. చెలి, నీకు నేను ఏమైనా మాట ఇచ్చాను, నీ పెళ్ళయ్యేదాకా ఉంటానన్నాను, నువ్వు కోరితే. నీ పెళ్ళయిందిగా, ఇక నాకు నీతో ఏ సంబంధం లేదు. నా భర్త ఏ తీర్థయాత్ర స్థలంలో ఉన్నాడో, నైమిషారణ్యంలో ఉన్నాడో, లేక పద్మాగర్ గారు వెళ్ళబోతున్న పుష్కర్లో ఉన్నాడో, లేక ఆయన వెళ్ళబోతున్న చిత్రకూటంలో ఉన్నాడో, ఏ విచిత్రకూటంలో ఉన్నాడో, నేను ఆయన్ని వెతుక్కుంటూ ఆయన పట్టుకుని ఆయన నేను కలిసి ఉంటాం. నా భర్త కోసం వెళ్ళి నేను తపస్సు చేయడం సాధన చేయడం చేస్తాను, ఇక నువ్వు నీ భర్త కలిసి ఉండండి అని ఈసారి కువలయాస కుమారుడికి తిరిగి కన్నీళ్లు పెట్టుకుని ఇలా అంది, మహాత్మా నీవు పరాక్రమవంతుడివి, ధర్మమూర్తివి, నీకు నేను చెప్పక్కర్లేదు, అయినా నా చెలికత్తి మీద ఉన్న ప్రేమతో చెబుతున్నాను. ఆడపిల్లలు సుకుమారంగా ఉంటారు, తల్లిదండ్రులు నీ కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక నీవే సర్వస్వం అనుకుని నీ కుటుంబంలో చేరతారు. ఒక్కసారి నీ ఇంట్లోకి వచ్చాక నీ ఇల్లే సర్వం. అటువంటి ఈ పిల్లని పొరపాటున కూడా బాధ పెట్టకుండా, ఆవిడ మనస్సుకి గాయం కలగకుండా చూసుకో, నొచ్చుకోకుండా చూసుకో. చతురుండవు నయధర్మాన్వితుడవు సద్బుద్ధి విట్టు నీకు అనగా, పండిత జనులైనను నేరరు హితముపదేశింప నేర్తురే ఎలనాగల్. నువ్వు తెలివైన వాడివి, నీతి శాస్త్రం ఎరిగిన వాడివి, ధర్మశాస్త్రం ఎరిగిన వాడివి, సద్బుద్ధి కలిగిన వాడివి, పండితుడివి. నీకు పండితులు కూడా బోధించగలిగే శక్తి ఉన్నది, నువ్వు సామాన్యుడివా, పండితులకి బోధించగలిగే పాండిత్యం ఉన్నవాడివి. అటువంటి నీకు పండితులు కూడా ధర్మములు చెప్పలేరు, నాలాంటి స్త్రీలు ఏం చెప్పగలరు. అయినా నా చెలికత్తి మీద ఉన్న ప్రేమ వల్ల చెబుతున్నా నేను. నేను చెప్పిన బుద్ధులు విని నా మీద కోపం తెచ్చుకోక, అయ్యో మన మంచి కోసం చెప్పింది అనుకో, నువ్వు అలాంటివాడు అనుకో. పతి అంటే ప్రయత్నంతో భార్యని భరిస్తాడని అర్థం. భార్య ఏం చేసినా భరించు, ఆవిడ దారిలో తెచ్చుకోవడానికి ప్రయత్నించు, ఏ కీడు లేకుండా రక్షించు. ఎప్పుడైనా ఆవిడ ఏదైనా కోరితే నువ్వు కోరడం ఏమిటి, నేనివ్వడం ఏమిటి అనకో, విరోధం లేకుండా చూసుకో. ధర్మార్థ కామములనే మూడు కూడా భార్య ఉంటేనే భర్తకు వస్తాయి. మళ్ళీ చెప్పింది ఆవిడ, మూడు ముళ్ళు వేసావు, దానివల్ల నీకు లాభం ఏమిటి, ధర్మ అర్థ కామములనే మూడు చేకూరుతాయి. భార్య అనుకూలంగా ఉంటే, భార్యని భర్త ప్రేమగా చూస్తే, భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు జీవిస్తే, ఈ ధర్మార్థ కామములనే మూడు అంతకంతకీ అభివృద్ధి అవుతాయి, కుటుంబం హాయిగా పెడుతుంది. కాబట్టి ఆవిడ జాగ్రత్తగా చూసుకో. భార్య లేకపోతే నువ్వు యజ్ఞానికి పనికిరావు, ధర్మకార్యములకు పనికిరావు. భార్యావిహీనుడికి ముక్తి లేదని శాస్త్రం చెబుతున్నది. శరీరం విడిచిపెట్టేదాకా భార్యను జాగ్రత్తగా చూడవలసిందే. మధ్యలో ఆమెను విడిచిపెట్టే అధికారం భర్తకి లేదుగాక లేదు. తన కుటుంబాన్ని విడిచిపెట్టి సర్వం నీ కోసం త్యాగం చేసే ఈ అమ్మాయిని అంత జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చెప్పింది చెవిని పెట్టుకో, దేవపూజ చేసుకోండి, పితృదేవతల్ని పూజ చేసుకోండి, అతిథుల్ని పూజించండి, దానములు చెయ్యండి, ధర్మములు చెయ్యండి, సంతానం పొందండి అని తర్వాత ఈవికేసి తిరిగి, అమ్మా ఈ మగడిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకో, ఆయనకే కాదు నీకు చెబుతున్నాను. ఎప్పుడైనా ఒక్కొక్కసారి భర్త ఏదైనా చిరాకుతో ఉండి, రాజభారంతో, ఏదో రాజకీయ సమస్యలతో తొందరపడి చివాట్లు పెడితే అలిగి పుట్టింటికి వెళ్ళిపోకు. చివాట్లు పెసరట్లు సమానంగా స్వీకరించి ఆవిడ ఉత్తమ స్త్రీ అవుతుంది. చివాట్లు చివాట్ల కింద, పెసరట్లు పెసరట్ల కింద తీసుకో అని ధర్మం చెప్పి బహుప్రకారంగా భర్తృభార్య ధర్మములు చెప్పింది, ఇద్దరికీ చెప్పింది. మనుజేంద్ర తనయ, నువ్వు నీ భార్య వైభవంతో బ్రతుకుతారని, సంపదలు పొందుతారని, సప్త సంతానాలు పొందుతారని దీవిస్తున్నాను అని పదే పదే కౌగిలించుకొని వదాలసని కొండల అదృశ్యురాలు అయిపోయింది. ఇప్పుడు తన భార్యను తీసుకున్నాడు ఆయన. కువలయాస్యమ రమ్మని పిలవగానే టక్కన గుర్రం అక్కడికి వచ్చింది. ఆ కువలయాస్యం మీద తాను ముందెక్కాడు, వెనకాతలు ఆవిడ ఎక్కించుకున్నాడు. ధీరోదాత్తుడు శత్రుజిత్తనయుడ దివ్యాస్యమున్ తాను ఆ నీరే జాక్షయునెక్కి అయ్యతలమున్ నిశంకతన్ వెల్వడం ప్రారంభించిన కాంచి కొందరసురుల్ పాతాళకేతుండు పెంపారం తెచ్చిన కన్య వీడొకడు శౌర్యస్ఫూర్తి కొంచేనిడు. ఈయన ధీరోదత్తుడు కనుక, ధైర్యవంతుడు కనుక గుర్రాన్ని పిలిచాడు, గుర్రం తానెక్కాడు, భార్యను ఎక్కించుకున్నాడు, దర్జాగా గుర్రం ఎక్కి బయటికి రాబోతున్నాడు. ఆ పాతాళ గుహలో నుంచి బయటికి రాబోతూ ఉండగా అప్పటిదాకా అదృశ్యంగా ఇదంతా తొంగి చూస్తున్న సిబిసిఈడీలు ఉన్నారు అక్కడ, పాతాళకేతుని భటులు. వాళ్ళకి వీడంటే భయంతో ఎంతసేపు దాక్కున్నారు కానీ ఇప్పుడు ఎక్క అమ్మాయిని పట్టుకుపోతున్నాడుగా పెళ్లి చేసుకుని, అందుకని పరుగు పరుగున మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, మహారాజా పాతాళకేతు పాతాళకేతు నీ కాబోయే భార్యను వాడు ఎవడో పెళ్లి చేసుకుని ఎత్తుకుపోతున్నాడు అన్నట్ట. వాడి తగిలిన దెబ్బకి చికిత్స చేయించుకున్నాడు. ఈ బాణం తీయించేసుకుని అసురుల దగ్గర ఉన్నటువంటి కొంతమంది వైద్యుల్ని పిలిచి మందు వేయించుకున్నాడు. వాడు ఒళ్ళు మండిపోయి, ఓరి నాయనో కొంప తీసి నన్ను బాణంతో కొట్టిన ఆ కుర్రవాడు కాదు కదా, ఇక్కడికి వచ్చి నా కాబోయే భార్యను ఎత్తుకుపోతున్నాడా, అయ్యయ్యో ఈమె నా పదో పెళ్ళమవుతుంది అనుకున్నాను. అప్పటికి 9 పెళ్ళిళ్ళు అయ్యేవాడి, ఇది పదో భార్యట, ఈ పదో భార్యను ఎత్తుకుపోతాడా అనుకుంటూ తన భయంకరమైన అసుర సైన్యంతో అక్కడికి వచ్చేసాడు. ఆ కొండ గుహలోంచి అతడు బయటకు వస్తున్నాడు, సరిగ్గా ఆ బిలం దగ్గర నిలబడ్డాట కొండ గుహకి బయట ప్రాంతంలో. వాడి దగ్గర 100,000 రాక్షస సైన్యం ఉన్నది. అంతమంది రాక్షసుల సైన్యంతో వాడు ఒక పెద్ద ఏనుగు మీద ఎక్కి యుద్ధానికి వచ్చేశాడు. ధైర్యంగా ఎందుకుంటాడంటే వాడు, వాడి దగ్గర ఉన్న రాక్షసులు కూడా కట్టాడు. 100,000 సైన్యం అంటే మాటల, వాళ్ళందరి దగ్గర కూడా గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి. ఒక్కొక్కడు ఒకటి తాడి చెట్టు పొడుగుంటే, ఒకడు 2 తాడి చెట్లు పొడుగు, వాడు 3 తాడి చెట్లు పొడుగు. ఇలాంటి పర్వతాకారులు వాళ్ళు. వాళ్ళందరి దగ్గర గదలు, కత్తులు, ఖడ్గాలు, బాణాలు, సోలాలు, పట్టిసాలు, ఇలాంటి రకరకాల ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధములతో ఈ భయంకర అసుర సేన మహారాజపుత్రుడి మీదకి యుద్ధానికి వచ్చింది. రాజపుత్రుడు, భార్యామణి నీకేం భయం లేదు కదా, నా వెనకాతల నక్కి ఉండగలవా, లేకపోతే పక్కన ఎక్కడ కూర్చుంటావంటే, నాకేం భయం అండి మీ వెనకాతలు ఉంటాను, నాకేం చావు ఉండదు, నేను గంధర్వకన్యని, నేను చావాలనుకుంటేనే చచ్చిపోతాను, నిశ్చింతగా మీరు యుద్ధం చేయండి అన్నది. ఆమెను అలా వెనకే పెట్టుకుని ధనుష్టంకారం చేసి ఒక్కడు ఇంతమంది అసురులతో ఘోర యుద్ధం చేశాడు. దైతేయ ప్రవిముక్త దారుణ గదా దండాసి నానాయుధవ్రాతం బుల్విల సత్తదాభరణ వర్త్మశ్రేణియున్ చూర్ణమై పాతాళైక నికేతన అంతరమునన్ పర్వంగజేశన్ వ్యసంజాతామరషతన కుమారుడు రణోత్సాహంబు దీపింపగన్. ఎంతమంది వీరుడైన రాక్షసులతో ఈ గుర్రం గిర్రం తిరుగుతూ ఉండగా, అసలు ఎప్పుడు బాణం తీస్తాడో తెలియదు, ఎప్పుడు ఎక్కువ పెడతాడో తెలియదు, బాణం మాత్రం వర్షాల కింద వచ్చి పడిపోతున్నాయి. అతడంత వేగముగా చెక్క 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 బాణవర్షం కురిపించాడు. ఆయనకు ఒక అమ్ముల పొది ఉన్నది. ఈ అమ్ముల పొదిలో ఎప్పుడూ 4 బాణాలే ఉంటాయి, కానీ ఎన్ని తీసినా 4 వస్తాయి. దానికి అక్షయ తూణీరములని పేరు. లేకపోతే 4 బాణాలు తీస్తే ఖాళీ అయిపోతే ఎలాగండి, మన ఏటీఎంలా ఖాళీ అయిపోవడానికి, ఎప్పుడు చూసినా మోతేసి కూర్చోడానికి. కాబట్టి ఈ ఎప్పుడూ ఖాళీ కానటువంటి అక్షయ తూణీరములు ఈ బాణములు టకటక తీయటం వేయటం తీయటం వేయడం చేసేట. రాక్షసులు విడిచిపెట్టిన గదలు విరిగిపోయాయి, కత్తులు విరిగిపోయాయి, సోలములు పగిలిపోయాయి, వాళ్ళ కవచములు తెగిపోయాయి, కొందరికి ముక్కులు తెగిపోయాయి, కొందరికి కళ్ళు పోయాయి, కొందరికి కాళ్ళు పోయాయి, కొందరికి కీళ్లు పోయాయి, కొందరికి ఒళ్ళే పోయింది. ఈ విధంగా వాళ్ళ అవయవాలన్నీ పట్టపట్ట నరికేస్తూ ఉంటే చేతులు తెగిపోయి, నడుములు విరిగిపోయి, కాళ్ళు తెగిపోయి, తలలు తెగిపోయి, ముక్కులు ఎగిరిపోయి, చెవులు ఎగిరిపోయి, శరీరం నుంచి రక్తం కారుతూ ఉండగా ఆ రక్తం మహాప్రవాహంగా వెళ్ళిపోతూ ఉండగా ఆ ప్రవాహంలో వీళ్ళ అవయవాలు కొట్టుకుపోతూ ఉండగా రణరంగం అంతా బీభత్సం అయిపోయింది. వాళ్ళ శరీరం నుంచి వస్తుంది రక్తం, ఆ రక్తం ఒక ఏరులా ప్రవహించింది. ఈ రక్తం అనే ఏట్లో చేతులు కొట్టుకుపోతున్నాయి, తెగిపోయిన రాక్షసుల చేతులు, అవి చేపల్లా కొట్టుకుపోయాయిట. వీళ్ళ తలకాయలు పడిపోయినప్పుడు తల మీద ఏముంటుంది, జుట్టు కదా, అందరికీ బట్టతలు ఉండదు కదా, అందరికీ జుట్టు ఉన్న వాళ్ళు ఉన్నారు అందులో రాక్షసులు. ఆ జుట్టున్న రాక్షసుల తలకాయల మీద ఉన్న జుట్టు నాచులా కనపడిందిట, నదిలో నాచులాగా. మరికొంతమంది యొక్క పొట్టలు పడిపోయాయి. ఈ పొట్టలు ఎలా ఉన్నాయో చూడడానికి తాబేటి యొక్క చెప్పల్లో, వీపు చెప్పల్లో ఉన్నాయట. ఈ విధంగా రక్తపుటేరులో చేపలు, పీతలు, నత్తలు, నాచులు ఉన్నట్టుగా వీళ్ళ అవయవాలు కనబడ్డాయి. అంత భీకర యుద్ధం చేశాడు ఆయన. 100,000 సైన్యాన్ని కేవలం నాలుగు ముహూర్తముల కాలములో చీల్చి చంటాడాడు. ఎంత యుద్ధం చేస్తున్నా చేతులు కలసటలేదు. బాణం తీస్తూనే ఉన్నాడు, కొడుతూనే ఉన్నాడు. ఈ వెనకాతలు ఉన్నవాడు తెల్లబోయి, ఇదేం యుద్ధం అండి బాబోయ్, మహాభయంకరంగా ఉన్నది. చూసి నాకు నీరసం వచ్చేస్తుంది. ఇంక అంతకంతకే నీకు ఉత్సాహం పెరిగిపోతుంది, వాళ్ళ తలకాయలు నరికేస్తున్నావు. నేను యుద్ధం చూడలేకపోతున్నాను అన్నాడు. అనగానే కొంచెం ఓపిక పట్టు, మరి ఈ తుక్కు తుక్కు సైన్యాన్ని చంపడం వల్ల ఉపయోగం ఉంది, పనికి మాలిన సైన్యాన్ని చంపడం కదా. వెనకాతలున్న పాతాళకేతులు కొట్టాలి వాడు. వాడు దౌర్భాగ్యుడు, వాడు దేవుడిని తెగతిట్టినటువంటి వాడు. ఆ పంది వాడి పంది రూపంలో ఉన్నవాడిని చంపేదాకా నా కసి తీరదు, కంగారు పడకు అని ఈయన ఏం చేశాడనమాట, మహాభయంకరమైన ఒక అస్త్రం తీసేట. అప్పటికింకా ఇంచుమించుకు ఒక 50,000 మంది సైనికులు ఉన్నారు, 50,000 మంది పోయారు. ఈసారి ఆయన భార్య కంగారు పడుతోంది కనుక ఒక్కొక్కడిని చంపడం కాకుండా ఒక అస్త్రం తీశాడు. దీనికి త్వాష్ట్రాస్త్రం అని పేరు. త్వష్ట అని ఒక ప్రజాపతి ఉంటాడు, ఆ ప్రజాపతి సృష్టించిన అస్త్రం. ఆ అస్త్రం తీసుకున్నాడు, నుదుటి పెట్టాడు, మంత్రం చదివాడు, ధనుస్సు కక్కుపెట్టాడు. ఆ అస్త్రం విడిచిపెట్టగానే ఆ అస్త్రం నుంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. అది అగ్నిజ్వాలలు కమ్మేటటువంటి అస్త్రం, భయంకరాస్త్రం, మాయాస్త్రం. ఈ మహామాయతో కూడిన త్వష్ట అనే అస్త్రం వెళ్ళిపోయింది. దానిలో నుంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. ఆ అగ్నిజ్వాలలు సముద్రోజ్వాలిక మాలికోద్విగ్నం వయ్య నభంబు, ఆకాశమంతా ఈ అస్త్రం వల్ల అగ్నిజ్వాలలతో నిండిపోయిందిట. అంటే ఆ బాణం నుంచి మంటలు అంతలా పుట్టాయి, భగ 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 మంటలు పుట్టాయి. ఈ మంటలతో కూడిన బాణం వెళ్ళిపోయింది. ఈ రాక్షసులందరినీ చుట్టూ ముట్టేసింది, పాతాళకేతుని పట్టుకున్నది, వాళ్ళందరినీ అవయవాలన్నీ చుర్ర చుర్ర అంటించేసింది. కాళ్ళు, చేతులు, ముక్కులు, నడుము, వస్త్రములు, మొత్తం అవయవాలన్నీ బతికొండగా కాలిపోయాట. బతికొండగానే తగలబెట్టేస్తే ఎలా ఉంటుంది శరీరాన్ని, అలా తగలబెట్టినట్టు అయిపోయారు. కాలి చర్మ అస్థి కపాలముల్ చట చటధ్వనులతో ఎంత యువరస్సు త్వరగా కపిల మునీశ్వరు విపుల కోపాగ్ని సాగరులు రయంబునక్రాగినట్లు దగ్ధులైరి దానవులు. పూర్వం కపిలుడు అని ఒక మహర్షి ఉన్నాడు. ఆ కపిల మహర్షిని సగరుడి కొడుకులు 60,000 మంది జుట్టు పట్టుకున్నారు. ఆయన కోపం వచ్చింది, కళ్ళు విప్పాడు. ఆ కళ్ళల్లో నుంచి అగ్ని వచ్చింది. ఆ అగ్నికి 60,000 మంది కాలి బూడిదైపోయారు. అలాగా ఈయన వేసిన అస్త్రం వల్ల ఈ రాక్షసులు, ఆ రాక్షసుల యొక్క నాయకుడైన పాతాళకేతు, వాళ్ళ శరీరం, చర్మం, అస్థికలు, ఆఖరికి పుర్రె కూడా కాలిపోయిందిట. పుర్రే సాధారణంగా అంత కాలదు, అది కూడా బూడిదైపోయింది. అంతలా వాళ్ళంతా కాలి కాలి బూడిదైపోయారు. పరమ పాపాత్ములంతా ఒక దెబ్బకి తెచ్చారు. ఇలాంటి పాపాత్ములకి, రాముణ్ణి వాణ్ణి తిట్టేటటువంటి దౌర్భాగ్యులకి ఇదే శిక్ష, సరైన శిక్ష. ఈ విధంగా ఆ దుర్మార్గుడు కాలి బూడిదైపోయాక ఇప్పుడు మదాలసకేసి తిరిగాడు. నేను ఇంకా సరదాగా ఇంకో అరగంట యుద్ధం చేసి ఒక్కొక్కడిని నరుకుదాం అనుకున్నాను, నువ్వు ఇంకా ఓపికలే తట్టుకోలేనున్నావు, కడు తిరుగుతున్నాయి అన్నావు, అందుకని నీకు వీళ్ళందరినీ బూడిచ్చేసి ఆనందం కలిగించాను. ఇప్పుడు ఎలా ఉంది నా పరాక్రమం అంటే, ఆవిడ ఆనందంగా, మహాత్మ ఎప్పుడో పురాణాల్లో విన్నాను, దేవేంద్రుడు ఇలా యుద్ధం చేశాడని విన్నాను, కుబేరుడు యుద్ధం చేశాడని విన్నాను, మా నాన్న మా చిన్నప్పుడు ఎప్పుడు యుద్ధం చేశాడని విన్నాను, మా నాన్న గురించి పెద్దగా తెలియదు. ఆహాహా, ఏమి యుద్ధం, ఏమి పరాక్రమం, ఇలా ఉండాలి భర్త అంటే. అంతేగాని వాడు ఎవడో వచ్చి పెళ్ళాన్ని నడిపిస్తూ ఉంటే భయం వేస్తుంది, పారిపోదామే అని పారిపోయే పిరికాడు మొగుడు అయితే ఉపయోగం ఉన్నది? భర్త అంటే పరాక్రమోపేతుడై ఉండాలి, భార్యని కాపాడుకునేవాడు ఉండాలి అని ప్రశంసించగానే, ఎలా అయినా ఈ కొత్త పెళ్లి కూతురు ప్రశంసిస్తే కొత్తల్లో మొగుడికి ఎంత ఆనందం వస్తుందో తెలుసా? తర్వాత పెద్ద ఉండదులండి, 4 ఏళ్ళు పోయాక మామూలే. కానీ ఇక్కడ ఎంత మంచి మాట రాశారంటే, ఆవిడ కొత్త పెళ్లి కూతురిట, ఆ సమయంలో ఆ నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు వీడికి ఎలా ఉంటాయంటే పుష్పక విమానం ఎక్కినట్టు ఉంటుందన్నమాట. ఏదో తెలియని ఆనందం కలుగుతుందట. ఆ ఆనందంతో మహావేగంగా వెళ్ళి గాలవుడి దగ్గర చేరాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోలేదు, పెళ్ళయిందని. ఋషీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. మునీశ్వరుడు అప్పటికి యజ్ఞం పూర్తి చేసుకున్నాడు, శుభ్రంగా పూర్ణాహుతి, అవభృత స్నానం అన్నీ అయిపోయాయి. ఆయన దగ్గరికి వెళ్ళి గుర్రం దిగి భార్యాసమేతంగా నమస్కరించగానే ఆయన నాకు అంతా తెలుసు అన్నట్ట. ఇక్కడ నుంచి ఆయన దివ్య దృష్టితో చూస్తున్నాడు. ఈయన దగ్గర సీసీ కెమెరా ఉంది, దివ్య దృష్టి. నాయన నాకు తెలుసు ఇదంతా, అందుకే నిన్ను మాత్రమే ఇక్కడికి రప్పించాను. పరమదుర్మార్గుడు, లోకద్రోహి, యజ్ఞములను పాడు చేసే నాస్తికుడు అయిన ఈ పాతాళకెత్తుని చీల్చి చెండాడావు, తగలబెట్టావు. వాడి గుహకి వెళ్ళి 100,000 మంది వాడి సైనికులతో యుద్ధం చేసి వాడిని చంపడం ఒక్క నీ వల్లే అవుతుంది. నీ అస్త్ర శస్త్ర కళా నైపుణ్యం ఆశ్చర్యం కలిగిస్తున్నది. నీకు ఈ గుర్రం కూడా సాయం చేసింది. నువ్వు అదృష్టవంతుడివి. పరమ పతివ్రత తరుణి శిరోమణి మహామహిమ కలిగినది, గంధర్వరాజు విశ్వావసరుడు కూతురు అయిన ఈ మదాలస నీకు పత్తినయ్యింది. ఋషుల యజ్ఞం కాపాడిన పుణ్యం ఈ భార్యారూపంలో నిన్ను పట్టుకున్నది. మంచి పనులు చేసేవాడికి కుటుంబంలో శుభం ఎలా వస్తుందట? ఒక వ్యక్తి బాగా మంచి పనులు చేస్తే వాడికి భగవంతుడు ఒక గొప్ప భార్యను ఇస్తాడు. ఒక అమ్మాయి మంచి పనులు చేస్తే బంగారం లాంటి భర్త వస్తాడు. ఈ ఇద్దరూ మంచి పనులు చేస్తే పరమ పవిత్రులైన ఇదిగో హరిప్రసాద్ గారి పిల్లలు లాంటి పిల్లలు పుడతారు. అలాంటి కొడుకులు పుట్టి దేశానికి గొప్ప ఆసుపత్రి ఇస్తారు, మంచి పనులు చేసి పెడతారు. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు మన తపస్సు ఎక్కడికి వెళదండి, వాళ్ళు చేసిన దానం వ్యర్థం కాదు. ఒక్కొక్కప్పుడు ఒడిదుడుకులు వస్తాయి ప్రతి వాడికి. ఎన్నొచ్చినా చేసిన పుణ్యం సమయమునకు రక్షిస్తుంది. నాయన, నీవు ఈ యజ్ఞం కాపాడావు, మమ్మల్ని రక్షించావు, నీకు ఈ భార్య వచ్చింది, సత్సంతానం కలుగుతుంది, కొంచెం కొంతకాలం జాగరూకుడివై ఉండు. నాకు తెలుసు ఎందుకు అలా అంటున్నానో, కొద్ది రోజులు మాత్రం ఏమరిపాటు లేకుండా అనుక్షణం జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు యజ్ఞం పూర్తయ్యాక నేను ఇచ్చే తీర్థప్రసాదాలు సేకరించి నీ భార్యాసమేతంగా నీ తల్లిదండ్రులకు వెళ్ళి నమస్కారం చేసుకో. నీ తల్లిదండ్రుల్ని భక్తితో పూజించు. నీకోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. యజ్ఞం బాగా జరిగిందని చెప్పు. ఈమె గంధర్వకన్య అని చెప్పు. కోడలతో వచ్చిన నిన్ను చూసి మీ తల్లిదండ్రులు ఆనందం పొందుతారనగా ఆ ఋషీశ్వరుడు ఆశీర్వచనం పుచ్చుకొని ఆయన ఇచ్చిన తీర్థప్రసాదాలు సేకరించి కానుకలు పుచ్చుకొని మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి రక్షిస్తానని మళ్ళీ అభయం ఇచ్చి మళ్ళీ గుర్రం ఎక్కి భార్యాసమేతంగా తన రాజధానికి వచ్చాడు. తన తండ్రి శత్రుజిత్తుకి భార్యాసమేతంగా నమస్కరించి జరిగింది ఇంతంతా చెప్పగానే ఆయన ఎంత ఆనందపడిపోయాడు. మా అబ్బాయికి మంచి పెళ్ళి ఎప్పుడు అవుతుందా, కోడలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఆయన పిల్లాడు పెళ్లి చేసుకురావడంతో ఎంత ఆనందపడిపోయాడో తెలిసిన అండి. ఆయన కోడల్ని దగ్గరికి తీసుకుని ఆహాహాహా, చచ్చిన తర్వాత దేవలోకానికి వెడతారు, కానీ బతుకొండగానే దేవత మాకు కోడలుగా వచ్చింది. గంధర్వలోకం నుంచి గంధర్వ కుమారి కోడలుగా రావడం అంటే మాటలు, అబ్బాబ్బా ఏం పుణ్యం చేశాను, ఈయన కుమారుడు అదృష్టవంతుడు అని ఆ రాజుగారు, రాజుగారి భార్య, రాజుగారి భార్య ఇంకా ఉత్తమురాలు, శత్రుజిత్తు యొక్క భార్య, ఆవిడైతే కోడలు కౌగిలించేసుకుని ఆనందపడిపోయిందనమాట. ఈ బొడ్లో తాళం చెవులని ఇచ్చి రాజ్యం అంతా నీదే అంది. కోడలు చూడగానే పులకలు వచ్చేసినాడు అనమాట. మొత్తం పెత్తన నీదే, నాకేమొద్దు, మేమిద్దరం కృష్ణారామ అనుకుంటాం, మొత్తం నువ్వు పుచ్చుకుందిట. ఎంతమంది అంటారండి, ఇచ్చిన తర్వాత మళ్ళీ కోడలికి తెలియకుండా లాగేసుకుంటారు. కానీ ఆవిడ ఈ విధంగా కోడల్ని కూతురు కంటే ఎక్కువగా గారవించింది. కుమార, నిట్టన సన్మునీశ్వరులు నిర్భయ భావము వంద దైత్యులను కిట్టి వధించి ధర్మమును కీర్తియు శౌర్యము తేజమున్ మొగుల్ ముట్టగజేసి వంశము వెలుంగ జగంబుల పేరు కన్న నీ ఎట్టి సుపుత్రుగా అంచుట కృతార్థుడనైతి కుమార ఎంతయున్. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కుమారుని దగ్గరికి తీసుకుని మళ్ళీ మళ్ళీ ఆనంద బాష్పాలు కార్చి, కుమార మునీశ్వరులు భయంతో ఉన్నప్పుడు వాళ్ళకి భయం తొలగించావు, పట్టుదలతో పాపాత్ములైన రాక్షసుల్ని సంహరించావు, వాళ్ళని చంపి ధర్మం నిలబెట్టావు, కీర్తి పొందావు, నీ పరాక్రమం లోకానికి చాటావు. అన్నిటికీ మించి వంశం నిలబెట్టడానికి ఎంత గొప్ప ఇల్లాలే నీతో పాటు తీసుకొచ్చావు. మా వంశం తరించింది, నీ ఇలాంటి కుమారుడు పుట్టడం మా పూర్వజన్మ సుకృతం. లోకంలో కొంతమంది ఉంటారు, ఈ పద్యం తర్వాత పద్యం అందరం కూడా వినవలసిన పద్యం, తండ్రిచే సంపాదితములైన ధనయశంబులు ప్రతాపము పొలివోవకుండా తప్పక వర్తించు తనయుడు మధ్యముడు. ఒక ఆయన ఉన్నాడు, చాలా కష్టపడి డబ్బు సంపాదించాడు, ఏవో గృహాలు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు. ఈ తండ్రి ఇచ్చిన ఆస్తిని పాడు చెయ్యకుండా దానిని అభివృద్ధి చేసుకునే కుమారుడు మధ్యమ పుత్రుడి కింద లెక్కట. తండ్రి ఇచ్చిన ఆస్తిని అభివృద్ధి చేశాడు, అంతేగాని తన గొప్పతనం ఏం లేదు. తండ్రి అంటూ ఇవ్వలేకపోతే వీడికి బేసు లేదు కనుక, ఆధారం లేదు కనుక. తండ్రి ఇచ్చిన సంపదని జాగ్రత్తగా నిలబెడుతూ దాన్ని అభివృద్ధి చేసే కుమారుడు మధ్యముడట. తండ్రి మహాత్మ్యం రెట్టింపు చేసి, అసలు తండ్రి ఏమి ఇవ్వకపోయినా సరే తానే సంపాదిస్తూ, అబ్బే నాన్నగారి అంతండి, నాన్నగారి కంటే కొడుకే దాత, నాన్నగారి కంటే కొడుకే గొప్పవాడు అని లోకం చేత ప్రశంసలు అందుకుంటూ తండ్రి ఇచ్చిన సంపదని రెట్లు 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 పెంచి తండ్రి చేసిన దానముల కంటే అధికంగా చేసి అసలు తండ్రి పేరును మరుగున పడేలా చేసే కొడుకు ఉత్తముట్ట. తండ్రి పేరు మరుగున పడిపోవాలి. ఇప్పుడు రాముడు ఉన్నాడు, దశరథుడు కొడుకు అనే విషయం మర్చిపోయి ఇంతకంటే గొప్పవాళ్ళు లేడు అనుకుంటే అప్పుడు తండ్రికి ఆనందం. తండ్రిని మించిన తనయుడని కొంతకాలం పోయి అసలు తండ్రిని కూడా మర్చిపోవాలి. ఆ విధంగా తండ్రిని మరిపించేటటువంటి కుమారుడు ఉత్తముడు అని పిలువబడతాడు. తండ్రి ఇచ్చిన సంపదను తగలబెట్టేవాడు ఉంటాడే వాడు హీనుడు, తండ్రిని పాడు చేసేవాడు వాడు. తండ్రి ఇచ్చిన సంపదను పాడు చేసి వ్యసనపూరుడు అయిపోతే ఇంకేముంది, వాడు హీనుడు. నువ్వు మా అదృష్టవశాత్తు మేమిచ్చిన సంపద కంటే దాన్ని అభివృద్ధి చేసి అసలు ఈ తండ్రి కంటే కొడుకే గొప్పవాడు అనిపించుకుంటున్నావుగా, కాబట్టి నువ్వు ఉత్తముడి కింద లెక్క, మమ్మల్ని మించిపోయావు నువ్వు. ఏది ఏమైనప్పటికీ పాతాళానికి అవలేలగా వెళ్ళడం, బాహుబలాన్ని ప్రదర్శించటం, శత్రువుల్ని చంపడం, గంధర్వాత్మజని తీసుకురావడం, ఇవన్నీ మామూలు విషయాల. ఈ ఏతన్మాత్రుడవే, నువ్వు సామాన్యుడివా? కాదు కాదు కాదు, నీలాంటి కుమారులు ఈ ప్రపంచంలో ఈనాటి వరకు ఏ రాజులకి పుట్టలేదు పుత్ర. నీ చేత మన వంశం అభివృద్ధి పొందింది, కీర్తి పొందింది, ఆనందం కలిగింది మాకు అని పదే పదే దీవించి, ఆయురైశ్వర్యపుత్ర ధనవంతుండవగుమని దీవించి అతన్ని దీవించారు. అనగానే ఈ కథ అంతా వింటున్న నాగరాజు గారు పులకించిపోయాళ్ళండి. ఎటువంటి కథ చెప్పారయ్యా, అటువంటి వాడితో మీరు మైత్రి చేశారా, తర్వాత ఏం జరిగింది అని అడగ్గా ఆయనకి పెళ్ళయ్యాక గృహప్రవేశం చేశారు, అంతఃపురంలో అడుగుపెట్టారు. ఇంకా కోడలు రోజు ప్రొద్దుటే లేచేది, పవిత్ర స్నానం చేసేది, దీపారాధన చేసేది, దేవతార్చన చేసేది. అత్తకు మామకున్ సవినయంబుగనిచ్చలు భక్తి మృక్కుచున్ చిత్తమెలర్ప పంపుతగ చేయుచు. అత్తగారికి మామగారికి రోజు పొద్దున్నే నమస్కరించేది, కేవలం నమస్కారం మొక్కుబడిగా కాదు, భక్తితో చేసేది. వాళ్ళు ఏం చెప్పినా చేసేది, వాళ్ళకు ఆనందం కలిగించేది. వాళ్ళు అసలు నీకేం చెబుతాం, నీకేం చెయ్యాలో చెప్పని వాళ్ళు సేవ చేస్తామనేవారట. ఈ కోడల అదృష్టం కూడా, అత్తయ్య ఏం చేయమంటారంటే నాకేం వద్దు తల్లి, నీకేం కావాలో చెప్పి, జడయ్యనా లేకపోతే తలంటనా లేక ఏమైనా చీరలు కావాలా నగలు కావాలా అని ప్రేమించి అత్తగారు ఆవిడికి దొరికింది. అత్తగారికి నిత్యం సేవ చేసి ఈ కోడలు దొరికింది. అత్తకి మామకి ఇలా సేవ చేసి వారి మనస్సుకు ఆనందం కలిగించింది. ఇంకా భర్తకైతే అంత ఆనందం ఏ స్త్రీ కలిగించదు, అంత సేవ చేసి పెట్టింది. ఇద్దరు ఒకరి కోసం ఒకరు జీవించారు, ధర్మాలు చేశారు, అర్థాలు అనుభవించారు, కామాలు అనుభవించారు, సుఖంగా జరిగిపోయింది వాళ్ళకి. ఒక మాసం పాటు భూలోకంలో స్వర్గం వచ్చినట్టుందిట. వీళ్ళకి స్వర్గం, తల్లిదండ్రులకి స్వర్గం, ఈ దంపతులకు ఎలాగో స్వర్గమే, తల్లిదండ్రులకి ఆనందం కలిగింది. ఇంకా ప్రజలైతే మా యువరాజు గారు బంగారం లాంటి భార్యను తెచ్చుకున్నాడు, ఇటువంటి దంపతులు భవిష్యత్తులో మనకి రాజు రాణి అవుతారు, ఆ ధర్మాత్ముడి పరిపాలనలో సుఖంగా ఉంటామని ప్రజలు అనుకున్నారు. ఈ విధంగా అందరూ సుఖంగా తిరుగుతున్నారు. అప్పుడప్పుడు ఉద్యానవనాలు ఉండేవి కదట, ఈ లీలోద్యానాలలో ఇద్దరూ కలిసి వీణలు వాయించుకుంటూ, పాటలు పాడుకుంటూ, చెట్టా పట్టాలు ఆడుకుంటూ, చక్క జాణవులే వరవేణవులే అని పాడుకుంటూ తిరగడం మొదలుపెట్టారు. ఒకరోజున తండ్రి గారు పిలిచి, నాయన ఒక నెల్లాళ్ళు అయ్యింది, ఈ నెల్లాళ్ళు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు కనుక 16 రోజులు పండుగ అయ్యేలోపు పలకరించడం అంత న్యాయం కాదు కనుక నేను పట్టించుకోలేదు. కానీ ఇక్కడి నుంచి మనకున్న ఒక ధర్మాన్ని నీకు నేను చెప్పాలి. గాలవుడనే ఋషి నీకు కువలయాస్యమనే గుర్రం ఇచ్చాడు అవునా, దానివల్లే నువ్వు కువలయాస్యుడు అయ్యావు. ఆ గుర్రం ఇంట్లో పెట్టుకుని ఎల్లకాలం భార్యాభర్తలిద్దరూ సుఖంగా ఉండడమే కాదు, ఆ గుర్రాన్ని సార్థకం చేసుకోవాలి. ఈరోజు నుంచి ఉదయం పూట పెందలాళ్ళే లేచి అర్చనలు పూర్తి చేసి సంధ్యావందనం పూర్తి చేసి మధ్యాహ్నం 12 దాకా మన రాజ్యాల్లో ఉన్న అడవుల్లో ఉన్న మునులందరినీ గుర్రవెక్కి కాపాడు. ఆ గుర్రం చిటికలో ఎక్కడికైనా తీసుకెడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం పూట 12 దాకా అక్కడ ఉండు, మధ్యాహ్న భోజనానికి వచ్చే సాయంకాలం మీ భార్యాభర్తలిద్దరూ హాయిగా కాలక్షేపం చేయండి. పగటిపూట మాత్రం మీ ఇద్దరు ఏం చేస్తారో తెలియదు. నువ్వు నీ ఆవిడేమో ఇంట్లో కూర్చుని ధర్మకార్యాలు చేస్తుంది, నువ్వు ప్రజారక్షణ చెయ్యి. గోవులను, ద్విజులను, కష్టాల్లో ఉన్నటువంటి మనుష్యులను, ఇంకా స్త్రీలను, వీళ్ళందరినీ రక్షించాలి. రక్షించడం అనేది మన కర్తవ్యం. కాబట్టి రేపటి నుంచి మళ్ళీ యథాప్రకారంగా గుర్రం మీద వెళ్ళు. నువ్వు మళ్ళీ చక్రవర్తివై ప్రజలకి ఏ కష్టం లేకుండా ఉంది అనిపించేదాకా ఈ గుర్రం ఎక్కి భూమి మీద తిరుగుతూనే ఉండు. పాపపు రక్కసులు కలరు పల్వురు, ఇంకా ఆయన అన్నాడు వాడెవడో తెచ్చాడని ఆనందించుకో, ఇంకా రాక్షసులు ఉన్నారు శేషం. అలాంటి దుర్మార్గుల వల్ల భయం పొందకుండా తపస్సుల్ని కాపాడాలి. పాపం మన ప్రజల్లో అన్ని జాతులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, ఎవరికీ కష్టం లేకుండా కాపాడు, అది మన ధర్మం. కాబట్టి నువ్వేం చేస్తావు, నీవీపై వాహనోత్త తమము నెక్కి కుమారవరేణ్య నెచ్చలున్ తీపిని సంచరింపు ధరణి ధరణీసుర రక్షణార్థమై. ప్రేమతో ఈ గుర్రం మీద ఎక్కి తిరుగు, అంటే ఏదో కర్తవ్యం కింద భావించక మనస్ఫూర్తిగా ప్రజారక్షణ చెయ్యి. ఈ గుర్రం ఎక్కి తిరిగి కువలయాసుడనే పేరు సార్థకం చేసుకో. ప్రజారక్షణ చెయ్యి, ధర్మరక్షణ చెయ్యి. ఏమంటామని కానీ నిజమే నాన్నగారు ఈ నెలళ్ళు మర్చిపోయాను, ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టే చేస్తానన్నాడు కుమారుడు. తదనంతర కథా విశేషాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.